నా హృదయమును శుద్ధపరచుకుని ఉన్నాను. పాపము పోగొట్టుకుని పవిత్రుడి నైతిని అనుకునదగినవాడు ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడువైన తండ్రి, ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నప్పుడు మా యొక్క హృదయావసరతను మీరు ఎరిగినటువంటి దేవుడవు గనుక మా హృదయాంతరంగంలో కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ మీలో అంటుగట్టబడి ఉండేటువంటి వారముగాను మీలో ఎదిగి ఫలించేటువంటి వారిని గాను మమ్మల్ని చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మీరంతా కూడా ప్రభువులో దినదినము ఎదుగుతున్నారని నేను తలస్తున్నాను. ఇక్కడ చదివినటువంటి భాగములో భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, తన హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను అని అనుకునేటువంటి వారు, పాపమును పోగొట్టుకుని పవిత్రుడును అయితిని అని అనుకునేటువంటి వాడు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన హృదయాంతరంగములో ఏదైనా మలినం అనేటువంటిది చేరినట్లయితే అప్పుడు మనము శుద్ధిపరచుకునవలసినటువంటి అవసరం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంతే కదండి, మన చేతులు కానీ కాళ్ళు కానీ మన శరీరం కానీ ఎక్కడన్నా మలినమైనట్లయితే అప్పుడు మనం దానిని శుద్ధిపరచుకునవలసినటువంటి అవసరం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. మలినం అనేటువంటిది లేకుండగా శుద్ధిపరచుకునవలసినటువంటి అవసరం అనేటువంటిది రానే రాదు. ఇక్కడ హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను అని చెప్తున్నాడంటే, హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదని నమ్మేటువంటి వారు, అది మలినమైనది అని నమ్మేటువంటి వారికి మాత్రమే ఇది వర్తించేటువంటిదై ఉంటుంది. హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అదేవిధంగా ఆ హృదయము మలినము కాగలదు అని నమ్మేటువంటి వారు కూడా తక్కువ. ఒకవేళ దేవుడు వారిలో ఉంచినటువంటి ఆ మనసాక్షిని వారికి హృదయము మలినమవుతున్నది అని తెలియజేస్తున్నప్పటికీ వారు దానిని ఓవర్ రైడ్ చేసేసి దానిని చంపివేసి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ మనసాక్షి పనిచేయకుండా దానిని ఓవర్ రైడ్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వారికి శుద్ధి పరచుకునవలసినటువంటి అవసరము ఉన్నది అని, అంటే మలినమైనటువంటి తమ హృదయమును శుద్ధిపరచుకునవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది వారికి అసలు తట్టనే తట్టదు. సరే, ఇక హృదయము ఉన్నదని అది మలినము కాగలదు అని నమ్మేటువంటి అతి కొద్ది మందిలో దానిని శుద్ధీకరించుకున్నటకు శుద్ధిపరచుకున్నటకు రకరకములైనటువంటి విశ్వాసములను అవలంబించేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొందరు ఒక రకమైనటువంటిది అవలంబిస్తే మరికొందరు ఇంకొన్ని రకములైనటువంటి పద్ధతులను అవలంబించేటువంటి వారుగా ఉంటారు. కొందరు పుణ్యములు పునస్కారములు ఇలాంటివి చేయటం ద్వారా మన హృదయమును శుద్ధిపరచుకునగలము అని నమ్ముతూ ఉంటారు. కొందరు దేవాలయములకు వెళ్ళటం అనేటువంటిది, పుణ్యక్షేత్రములకు వెళ్ళటం, అక్కడ వారు చేయవలసినటువంటి రిలీజియస్ రిచువల్స్, అంటే వారి మత సాంప్రదాయముల ప్రకారము అక్కడ ఏమేమైతే చేయవలనో అవి చేసినట్లయితే వారి యొక్క హృదయము శుద్ధీకరించబడుతుంది అని వారు నమ్మేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే దైవగ్రంథం ఏమని సెలవిస్తున్నదంటే, ఈ హృదయమును శుద్ధిపరచుకున్నట్టు అనేటువంటిది ఏ ఒక్కరి యొక్క చేతులలో వ్యక్తిగతంగా లేదు. దానికి దేవుడు ఒకే ఒక మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాడు. అదేమిటంటే ఆయన కుమారుని యొక్క రక్తమునందు విశ్వాసము ద్వారా మనము తప్పిదం చేసామని, మనకు మలినమైనటువంటి హృదయం ఉన్నదని మనము గ్రహించి పశ్చాత్తాపడి అంగీకరించి మన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ప్రభువుపై ఆధారపడుతూ విశ్వాసములో ముందుకు సాగుతూ జీవిస్తున్నప్పుడు అప్పుడు మనము క్షమించబడేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి పాప స్వభావంతో పుట్టేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. దీన్నే మనం ఏమంటూ ఉంటామంటే జన్మ పాపము అని అంటూ ఉంటాం. మనిషికి జన్మ పాపము ఉన్నది అని నమ్మేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. క్రైస్తవులలో సహితము జన్మ పాపం అనేటువంటిది లేదు అని, పాపం అనేటువంటిది కేవలము మనిషి ఎదుగుతున్నప్పుడు తనలో వచ్చేటువంటిది అని చెప్పి మాత్రమే విశ్వసించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ జన్మ పాపం అని మనం చెప్తున్నటువంటిది ఏంటంటే, స్వాభావికంగా పుట్టుకతోనే పాపమును చేసేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞను మీరేటువంటి ఆ యొక్క స్వభావం అనేటువంటిది, ఆ నైజం అనేటువంటిది, దానిని గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఏ ఒక్కరూ మనకు నేర్పించనక్కర్లేదు. స్వాభావికంగానే మనలో ఉన్నది. అది మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది. ఉదాహరణకి తాచుపాము ఉన్నది. తాచుపాముకి మనుషులను కరిచి విషమును వారిలోనికి ఇంజెక్ట్ చేసేటువంటి స్వభావం కలిగినటువంటిది అయి ఉంటూ ఉంటుంది. అయితే తాచుపాము పిల్ల పుట్టినప్పుడు అది దాని యొక్క తల్లిలాగా అంత ఫెరోషియస్గా ఉండకపోవచ్చును. అంత ఉధృతంగా మనుషుల మీద పడి కరిచే అంత ఇది దానికి ఉండకపోవచ్చును. కానీ దానిలో కూడాను తల్లి యొక్క స్వభావం అనేటువంటిది పూర్తిగా ఉన్నది. అది పిల్లగా ఉన్నది కాబట్టి అది కరవట్లేదు కానీ, కాటు వేయటం లేదు కానీ, అది ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లి యొక్క స్వభావం అనేటువంటిది దానితో కూడా పెరుగుతూ అది దాని తల్లి అంత పెద్దదైనప్పుడు అది కూడాను తల్లిలాగానే కాటు వేసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క స్వభావం అనేటువంటిది పుట్టినప్పటి నుండి కూడాను చెడ్డది మాత్రమే అయి ఉన్నది. కొంతకాలం క్రితం నేను చిన్నపిల్లల మధ్యన ఖాళీ టైం ఉండి సహాయం చేద్దామని వెళుతూ ఉండేవాడిని. వీళ్ళు కిండర్ గార్డెన్ పిల్లలు, చిన్న చిన్న వాళ్ళు బాగా. అయితే వారిని నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వారు చాలా చిన్నపిల్లలు అయినప్పటికీ వారిలో ఉండేటువంటి ఆ మోసపూరితమైనటువంటి తత్వం బయటికి వస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. వీరికి ఏమి జరుగుతుంది, లోకంలో ఏమవుతుంది, ఏంటి అనేది కూడా సరిగ్గా తెలియనటువంటి వయసు కదా. అయితే వారికి ఎవరు చెప్పకుండగానే, వారికి ఎవరు నేర్పించకుండగానే మోసం ఏ విధంగా చేయాలనేటువంటిది వారికి వారు ఆలోచించి ఆ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇది మనం గమనించినప్పుడు ఈ తత్వం అనేటువంటిది ఏంటి, ఇది ఎలా వచ్చింది, ఏంటనేటువంటి దాని గురించి ఆలోచించినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది మనిషికి ఉన్నటువంటి ఈ యొక్క మోసము చేసేటువంటి ఈ యొక్క తత్వం. ఈ హృదయాలోచనలు అనేటువంటివి మేలు నుండి తొలగిపోయేటువంటి, దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు దూరంగా వెళ్ళిపోయేటువంటి యొక్క మనసు అనేటువంటిది అది పుట్టుకతోనే వస్తుంది. ఇదే మనము జన్మ పాపం అని చెప్పి అంటూ ఉంటాం. సరే, ఈ జన్మ పాపంతో పుట్టినటువంటి మనమంతా కూడాను వయసులో పెరిగేటప్పుడు మనకి మరింత పాపం జోడీ అవుతూ ఉంటుంది. వయసు పెరిగే కొందని చేసేటువంటి పనులు అవి ఇంకా ఘోరమైన తప్పిదములు చేస్తూ ఉంటాము. ఈ రకంగా దేవుని యొక్క చిత్తం నుండి దూరంగా తొలగిపోయేటువంటి వరంగా మనం ఉంటూ ఉంటాము. ఇప్పుడు బైబుల్ చెప్పుతున్నటువంటి విషయం ఏమిటంటే పాప పరిహరణకు దేవుడు ఒకే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. తన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క రక్తమును చిందించడం ద్వారా పరిహారాన్ని కలిగించాడు. ఈ పరిహారం నీకు అప్లై కావాలనంటే నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. నీవు మొదటిగా తప్పిదము చేసేవని, దేవుని యొక్క చిత్తము నుండి దూరం అయిపోయావని నీవు గ్రహించుకున్నటువంటి వాడవై దాని విషయమై పశ్చాత్తాపడి దేవునిని క్షమాపణ కోరుతూ ఆయన కుమారుని యొక్క రక్తమునందు విశ్వసించినటువంటి వాడవైతే అప్పుడు నీవు రక్షించబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే కొందరు ఏమని అడుగుతారంటే క్రీస్తు ప్రభు వచ్చినటువంటిది ఆయన శిలువపై రక్తమును చిందించినటువంటిది కేవలము 2000 సంవత్సరముల క్రితమే కదండి. మరి అంతకుముందు కూడా మనుషులు ఉన్నారు కదా, వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తమే మార్గం ఏంటండి అని అడిగేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ కాలంలో దేవుడు ప్రజలకు ఏర్పరిచినటువంటిది ఏంటంటే ధర్మశాస్త్రం అనేటువంటిది ఇచ్చి ఆ ధర్మశాస్త్రమును అనుసరించమని సెలవిచ్చాడు. దేవుని మాటను మీరి తమ ఇష్టానుసారంగా చేసుకున్నప్పుడు దానికి శిక్ష ఉంటుందని దేవుడు వారికి సెలవిచ్చాడు. ఆ సమయంలో వారికి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటిది ఇచ్చి వారు తప్పిదము చేసినప్పుడు, ఈ తప్పిదము చేసినప్పుడు ఈ విధమైనటువంటి పరిహారమును మీరు చెల్లించండి అన్నట్లుగా వారికి కొన్ని రకములైనటువంటి బలులు ఆ దినములలో ఇవ్వటం జరిగింది. అంటే ఆ బలి వారి యొక్క పాపమును తీసివేయలేదు, కానీ అదేంటంటే వారి యొక్క అగ్రిమెంట్ తెలియజేస్తుంది. దేనికి అగ్రిమెంట్? దేవుడు రానున్నటువంటి కాలంలో ప్రజలందరి నిమిత్తము చేయబోయేటువంటి ఆ పాప పరిహారము నిమిత్తము తన కుమారుని యొక్క రక్తమును చిందించేటువంటి వాడుగా ఉండబోతున్నాడు. దాని అందు విశ్వసిస్తూ అది ఇంకా జరగలేదు కాబట్టి దానికి వారి అగ్రిమెంట్ను తెలియజేస్తూ టెంపరీగా తాత్కాలికంగా వారికి నియమింపబడినటువంటి ఆ యొక్క బలి అనేటువంటిది అర్పించాలని అప్పుడు చెప్పాడు. ఆ బలిని నీవు అర్పించి దేవునికి నీవు లోబడి నీవు పూర్తి చేసినట్లయితే అప్పుడు మనుషుల యొక్క పాపం అనేటువంటిది వారు ఎప్పుడు ఉన్నప్పటికీ, ఎప్పుడు చనిపోయినప్పటికీ, క్రీస్తుకు ముందున్నప్పటికీ, క్రీస్తు తర్వాత ఉన్నప్పటికీ ఇప్పుడైనా సరే వారి పాపమునకు ఒకే ఒక మార్గం అనేటువంటిది విముక్తి నిమిత్తమై నిమిప్పబడి ఉన్నది. అదేమిటంటే క్రీస్తు యొక్క రక్తమునందు మనము విశ్వసించటం అనేటువంటిది. మనిషి పాపమును ఏ వ్యక్తికి కూడా క్షమించేటువంటి అర్హత లేదు. కొన్ని చోట్ల మనుషుల యొక్క పాపమును క్షమించటానికి వారి గురువుల యొద్దకు వెళ్ళి వారి పాపములను ఒప్పుకోవాలని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం క్రైస్తవ సంఘం ఆరంభమైన కొంతకాలం తర్వాత చోటు చేసుకోవటం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే మనిషి వారి యొక్క గురువు యొద్దకు వెళ్ళి మత గురువు యొద్దకు వెళ్ళి తమ పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన ఆ మత గురువు గారు వీరి చేసినటువంటి పాపముల పక్షముగా వారి నిమిత్తమై ప్రార్థన చేస్తాడని ఆ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడని అలాంటి సిద్ధాంతం ప్రచారంలోనికి వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని చాలా మంది నమ్మారు, ఇప్పటికీ నమ్ముతున్నారు, ఇప్పటికీ ఆ యొక్క పని కొనసాగుతూ ఉన్నది. అయితే క్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకునవలసినటువంటిది ఏమిటంటే కేవలము ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ కలుగుతున్నది. మరి ఏ ఇతర మనుషుని యొద్దకు వెళ్లి మనము పాపములను మన తప్పిదములను ఒప్పుకొనుటకైనను ఆ ఒప్పుకున్నటువంటి పాపములను మనిషి ఏ విధమైనటువంటి గురువు అయినప్పటికీ మరి ఒకరైనప్పటికీ క్షమించేటువంటి అధికారము లేదని మనము గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక వ్యక్తి ఏ సమయంలోనైనా తాను రక్షణ పొందనేవాడిగా ఉన్నా రక్షణ పొందినవాడుగా ఉన్నప్పటికీ ఏ సమయంలోనైనా ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు తాను ప్రభు యొక్క కాంతిలో చూచినప్పుడు ఈ వ్యక్తిలో ప్రభుకు ఇష్టం కానటువంటి మార్గం అనేటువంటిది ఏదో ఒకటి కనపడతానే ఉంటుంది. ఎందుకంటే ప్రభువు తలంపులను ఆశలను మోటివ్స్ ని వీటన్నిటిని చూచేటువంటి వాడు. ఈ విధంగా చూచినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడాను ఆయన సన్నిధిలోనికి వచ్చి పాపము లేనివాడుగా ఏ సమయంలో కూడా ఉండలేడు. దేవుడు తన కుమారుడు పాప క్షమాపణ నిమిత్తమై చిందించినటువంటి ఆ రక్తము ద్వారా ఆ వ్యక్తి యొక్క విశ్వాసమును చూచినప్పుడు మాత్రమే అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. వ్యక్తిని హృదయం వైపునకు దేవుడు నేరుగా చూచినప్పుడు అతడు ఎప్పుడైనను ఎక్కడైనను ఏ సమయంలోనైనను తప్పిదములు ఉన్నటువంటి వాడుగానే కనబడుతూ ఉంటాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి తమ తప్పిదములను ఒప్పుకొని ప్రభు యొద్ద మొట్టమొదటిగా ఆ యొక్క రక్షణ అనుభవమును పొందినప్పుడు ఇకంతా అయిపోయినది, మేము చేయవలసినది అంతా అయిపోయినది, మేము మా తప్పిదములను ఒప్పేసుకున్నాం కాబట్టి ఇక ఎప్పటికీ మేము పరిశుద్ధులముగామే ఉండబోతున్నాము అని అనుకునేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఇక తప్పిదముల మీద మాకు పూర్తి అధికారం ఉన్నది, ఏ విధంగానూ మేము తప్పు చేసేటువంటి వారంగా ఉండమని భావించేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది ఏంటంటే మనం మానవ మాత్రులము, మన యొక్క తలంపులు, మన యొక్క ఊహలు, మన మోటివ్స్ ఇవన్నీ కలిపి చూచినప్పుడు దేవుడు ఏ సమయంలోనైనాను నువ్వు నా యొక్క హృదయమంతా కూడాను తేలికైపోయినదండి, నాలో ఏ విధమైన పొరపాటు లేదండి అని చెప్పగలిగినటువంటి ఆ యొక్క సందర్భంలో ఎన్నో తప్పిదములను నీలోనే చూపించగలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన యొక్క కాంతిలో, ఆయన యొక్క పరిశుద్ధతలో నీవు వెతకబడినప్పుడు నీ యొక్క హృదయం అంతా కూడాను ఇంకా కల్మషముతోనే ఉంటుంది. కాబట్టి నీవు నిన్ను గురించి బోస్ట్ చేసుకునేందుకు, గొప్ప చెప్పుకునేందుకు, నీవు చేసినటువంటి గొప్ప కార్యములైనా, నీకు కలిగినటువంటి ఆ గ్రహింపు పశ్చాత్తాపం యొక్క అనుభవములైనప్పటికీ, నీవు ఇతరుల యొద్దకు వెళ్లి చేసి క్షమాపణ కోరినటువంటి ఆ యొక్క అనుభవములైనప్పటికీ నిన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళవు. కేవలము ప్రభువు తన కుమారుని రక్తం ద్వారా నీవు ఆ రక్తమునందు నిలిపినటువంటి యొక్క విశ్వాసమును చూచినప్పుడు మాత్రమే ఆయన నిన్ను అర్హునిగా భావించగలుగుతాడు. ఇంకొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే తాము చేసేటువంటి భక్తి కార్యాలను బట్టి, తమ ప్రార్థన జీవితాన్ని బట్టి ఇతరుల కన్నా తమ దృష్టిలో మెరుగైన భక్తి మెట్లో ఉన్నామని అనుకుంటూ రెగ్యులర్ గా మేము చర్చికి వెళ్తున్నాము, చర్చిలో జరిగేటువంటి కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటామండి, కుటుంబం అంతా కూడాను రెగ్యులర్ గా హాజరవుతామండి, ఇలాంటివి చేస్తున్నందువలన వారికి మిగిలిన వారి కన్నా కూడాను హెచ్చు అయినటువంటి భక్తి జీవితం ఉన్నదని, భక్తి స్థాయిలో వారు ఇతరుల కన్నా అధిక మెట్టులో ఉన్నారని చెప్పి వారు అనుకుంటూ ఉంటారు. దీనిని బట్టి రక్షణ అనేటువంటిది వారికి ఖాయమని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటారు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది. కొంతమంది తమ హృదయమును శుద్ధపరుచుకుని పాపమును పోగొట్టుకుని పవిత్రులైనప్పుడు, అంటే రక్షణ పొందే సమయంలో, సరైనటువంటి గ్రహింపు పశ్చాత్తాపం కలిగి ప్రభువును అంగీకరించినా గాని దానిని కొనసాగించటంలో తడబాటు అనేటువంటిది పడుతూ తప్పులు చేయటం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అనుభవం అయినటువంటి విషయమే. చాలా మంది తమ యొక్క రక్షణ పొందే సమయంలో వారికి కలిగిన గ్రహింపు పశ్చాత్తాపమును బట్టి వారేమనుకుంటారంటే, ఇక మేము ఎన్నటికీ నిలిచి ఉండగలము అని అనుకుంటూ ఉంటారు. కానీ కాలం గడుస్తున్నప్పుడు వారు దినదిన జీవితంలో ఎదురయ్యే పరీక్షలను తట్టుకునలేక తడబడుతూ తప్పిదములు చేసేటువంటి వారుగా ఉంటుంటారు. కొందరు ఈ పరిస్థితిలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది వెనుకకు జారిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ పరిస్థితులన్నిటికీ ఒకటే ఒక కారణం ఉన్నది. ఏమిటంటే, వారు వారి యొక్క హృదయములో సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్నారు. రక్షణ అనుభవం అనేటువంటిది ఏమిటి, రక్షణ అనేటువంటిది ఏమిటి, ఈ లోకములో దినదినము మనకు ఎదురయ్యేటువంటి ఈ యొక్క శోధనలలోను ఈ యొక్క పరిస్థితులలోను భక్తి విశ్వాసములను కాపాడుకుంటూ ముందుకు ఏ విధంగా వెళ్ళవలసి ఉన్నది, ఈ విషయంలో ప్రభువు నుండి నేను దేనిని ఎక్స్పెక్ట్ చేయగలను, సహచరులైనటువంటి విశ్వాసుల నుండి నేనేమి ఎక్స్పెక్ట్ చేయగలను, నేను చేయవలసినటువంటిది ఏమిటి, ఈ విషయములలో సరైనటువంటి అవగాహన లేకపోవటం వలన తప్పటడుగు వేసేటువంటి వారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. నా హృదయమును శుద్ధిపరచుకుని పాపం పోగొట్టుకుని పవిత్రుడనైతిని, ఇదంతా నా వల్లనే నేను చేయగలిగాను అని అనుకునేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు దేవుని కృపను బట్టి కాకుండా తమ క్రియల వలన తాము రక్షించబడినాము అని అనుకుంటూ ఉంటారు. తమ శక్తియుక్తులపై, భక్తిపై, తాము చేసే క్రియలపై తాము ఆధారపడి ఉంటూ ఉంటారు. అంతేగాని దేవుని యొక్క కృప మీద వారు ఆధారపడేటువంటి వారు కారు. ఇంతేకాదు, వీరు సాధారణంగా ఇతరులను విమర్శించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. తమ తప్పులు తాము తెలుసుకున్నటువంటి వారై తాము నీతిమంతులమని భావిస్తూ తాము చేసేటువంటి తప్పిదములు ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడు కూడాను సర్ది చెప్పుకుంటూ ఇతరుల యొక్క జీవితాల్లో కనపడేటువంటి చిన్న చిన్న తప్పిదములను సహితము పెద్ద పెద్దవిగా చేసి చూపించడం అనేటువంటిది వీరు చేసేటువంటి తప్పిదములలో కొన్ని. ఇలాంటి వారు తమ శక్తికి భక్తికి మించినటువంటి పరిస్థితిని ఒకవేళ ఎదుర్కొనవలసినటువంటి సమయం వచ్చినట్లయితే వారు నిలబడలేక ఫెయిల్ అయిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి నా హృదయమును నేను శుద్ధిపరచుకొని ఉన్నాను అని అనుకునటం అయినప్పటికీ, లేకపోతే నా శక్తిని బట్టి, నా యుక్తిని బట్టి, నా సామర్థ్యమును బట్టి, నేను చేసేటువంటి భక్తి విశ్వాసములను బట్టి నా హృదయమును నేను శుద్ధిపరచుకొనుచున్నాను అని ఏ ఒక్కరును అనుకునకూడదు. తరువాత, పాపమును పోగొట్టుకుని నేను పవిత్రుడనైతిని, ఇక ఎన్నటికీ పవిత్రుడనే, నేను ఏ విధమైనటువంటి తప్పిదములోను పడిపోను అని ఏ మనుషుడు కూడాను ఎన్నడైనా అనుకునకూడదు. ఎందుకంటే నీవు ఎప్పుడు ఎక్కడ ఎలా పడిపోగలవో నీకే తెలియదు. మహామహులైనటువంటి వారందరూ విశ్వాసంలో చాలా పెద్దవారైనటువంటి వారు అనేక కారణముల వలన భక్తిలోను విశ్వాసములోను జారిపోయి కొన్ని సందర్భములలో కొందరు భక్తిహీను లకైనా దారుణమైనటువంటి తప్పిదములు చేసినటువంటి సందర్భములు సహితము ఉన్నవి. నీవు ఎప్పుడు ఎలా ఉండగలవో ఎవరికీ తెలియదు. కాబట్టి నువ్వు ఎన్నడైనను భక్తిలోను విశ్వాసములోను అతి ఉచ్చమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాను అనేటువంటి ఆ యొక్క మనస్తత్వంతో నీ పనులు చేసేటువంటి వాడుగా ఉండకూడదు. నువ్వు ఏ సమయంలోనైనా జారిపోగలవు అనేటువంటి భయముతోను వణకతోను నీవు నీ యొక్క విశ్వాస జీవితమును కొనసాగించవలసి ఉన్నావు. ఒకవేళ సాతానుకు నిన్ను అధిగమించటం, నిన్ను ఓడించటం అనేటువంటిది సాధ్యపడకపోయినట్లయితే నీ కుటుంబాన్ని అటాక్ చేస్తాడు. నీ కుటుంబంలో సరైనటువంటి సాక్ష్యం లేకుండా చేసినట్లయితే నీవు అంతకుముందు నడిచినట్లుగా, అంతకుముందు నీ అందు నీకున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోతుంది. దీనితో సాతానుడు వాడి పనిని వాడు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే దీనంతటికీ మనము చేయవలసినటువంటిది ఏంటంటే, మన భయముతోను వణకతోను మన యొక్క విశ్వాస జీవితమును కాపాడుకుంటూ ముందుకు సాగేటువంటి వారంగా ఉండాలి. ఇతరులను తృణీకరించేటువంటి వారంగాను, ఇతరులు చేసేటువంటి తప్పిదములను వారు సరైనటువంటి రీతిగా లేకపోవటం వలన అది చేస్తున్నారని, ఆ విధంగా చేస్తున్నారని మనం అలా చెయ్యమని చెప్పి ఎన్నడూ అనుకునటానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు మన వాక్యంలో చదివిన విధంగా ఆ విధంగా ఉండకుండా ఉండేందుకు మనం ఏం చేయాలనేటువంటి దాని గురించి చూద్దాం. మొట్టమొదటిగా, రక్షణకు దేవుని కృప కారణం గాని మనం చేసేటువంటి ఏ పని కారణం కాదని, మన యొక్క ఏ స్థితి కారణము కాదని సరిగా వాక్యమును దాని యొక్క సరైనటువంటి వెలుగులో చదివి పరీక్షించి అర్థం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. వాక్యం ఏమి సెలవిస్తున్నది అనేటువంటి దానిపైన చాలా మందికి అవగాహన ఉండదు. ఎందుకంటే వాక్యాన్ని సరిగ్గా చదివేటువంటి వారుగా వారు ఉండరు. వారు ఏదో ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగాను, ఏదో ఉదయం లేవగానే ఒక చాప్టర్ చదివి పక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి పనులని చూసుకునేందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల వారికి అవగాహన లోపం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వాక్యం ఏమి సెలవిస్తున్నది, వాక్యము ఒక అంశమునకు సంబంధించినటువంటి విషయమును చెప్పేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా చెప్పబడినటువంటి అంశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి విషయములను మనం క్రోడీకరించి అప్పుడు మాత్రమే ఆ అంశమునకు సంబంధించినటువంటి సారాంశమును మనము చెప్పగలిగినటువంటి వారమై ఉంటాము. కాబట్టి మొట్టమొదటిగా మనము వాక్యమును సరైనటువంటి రీతిలో పరీక్షించాలి, తెలుసుకోవాలి. ఇక రెండవది, వాక్యము చదివేటప్పుడు మనకు అర్థం కానటువంటి విషయాల్ని ఇతరుల యొద్ద తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి, లేకపోతే ఇతర సోర్సెస్ నుండి మనం తెలుసుకునేటువంటి వారమై ఉండాలి. ఈ దినములలో అనేకమైనటువంటి బుక్స్ ఉన్నవి, ఇంటర్నెట్ లో ఎంతో సమాచారం అనేటువంటిది ఉన్నది. కాబట్టి వీటిని మనం అవైల్ చేసుకుని వాక్యాన్ని సరిగా పరిశీలించేటువంటి వారమై ఉండాలి. అయితే ఇక్కడ ఒక పొరపాటు కూడా జరగవచ్చు. ఎందుకంటే సరైనటువంటి జోస్య భాషలతో పాటు తప్పైనటువంటి సిద్ధాంతాలు కూడాను ఇంటర్నెట్ లో దొరుకుతూ ఉంటాయి అన్ని రకాలు. కాబట్టి ఏది సరైనది ఏది సరైనది కాదు అనేటువంటి విషయంలో పెద్దలైనటువంటి వారిని మనం సంప్రదించి సరైనటువంటి బోధలను గనుక సరైనటువంటి సిద్ధాంతాలను గనుక మనం ఎంచుకుని వాటిని మనం పరిశీలించేటువంటి వారమైతే సరైన గాడిలో మనం వెళ్ళగలుగుతాం, లేకపోతే మార్గం తప్పి దూరమైపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. మనము మానవ మాతృలమని అన్నడను మర్చిపోయేటువంటి వారంగా ఉండకూడదు. ఇది మర్చిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడాను దెబ్బతింటూ అనేటువంటిది నేను చాలా చాలా మందిని చూచాను. ఎందుకంటే వారు చాలా ఉచ్చస్థితిలోనికి వెళ్ళామని, వారు మనుషుల అందరికన్నా కూడాను కొంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటం వలన ఇతరులు చేసేటువంటి తప్పిదములు వారికి చాలా దూరంగా ఉన్నాయని భావించినటువంటి ఆ యొక్క స్థితికి వెళ్ళిపోయినటువంటి వారు అక్కడ నుండి కిందకు దిగవలసినటువంటి పరిస్థితులు నేను ఎంతో మంది జీవితాల్లో చూచాను. ఆ యొక్క పరిస్థితికి మనము ఎన్నడూ వెళ్లేటువంటి వారంగా ఉండకూడదు. మనం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తప్పిదము చేయగలము మనకు తెలియదు. కాబట్టి మనము ప్రార్థనా పూర్వకంగా ఎల్లప్పుడు సిద్ధపడి వాటిని అధిగమించేటువంటి స్థితిలో ఉండాలే తప్ప ఎన్నడైనాను మనము జారిపోం విశ్వాసం ఎటు నుండి అని అనుకోనకూడదు. భయముతోనూ వణుకుతోనూ మన విశ్వాస జీవితం ఎల్లప్పుడూ కొనసాగించేటువంటి వారంగా మనము ఉంటూ ఉండాలి. ఇతరుల వైపు వేలెత్తి చూపేటప్పుడు మన వైపు మనం చూసుకున్నట్టు అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఒక్కొక్కసారి మన వైపు మనం చూసుకుంటున్నప్పుడు ఇతరులలో కొన్ని తప్పులు కనపడితే ఆ సమయమునకు మనకు మనలో గాని మన కుటుంబంలో గాని మన వైపు గాని ఆ రకరకమైనటువంటి తప్పులు కనపడకపోవచ్చు. అంత మాత్రం చేత మనం ఇతరులను వారేదో హీనమైనటువంటి తప్పులు చేసేసారేనో మరొకటనో మరొకటనో మనము అలా భావించటం అనేటువంటిది, వారిని దూరపరచటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే నీలో ఇప్పుడు ఆ తప్పులు కనపడకపోవచ్చును, కానీ కొంతకాలం తర్వాత నీలో గాని నీ కుటుంబ సభ్యులలోనే అదే విధమైన తప్పులు కనపడవచ్చు, లేకపోతే అంతకన్నా హీనమైన తప్పులు కనపడవచ్చును. కాబట్టి మనము త్వరపడి ఏ విషయమును చేసేటువంటి వారంగా విశ్వాస జీవితంలో ఉండకూడదు. అందుకనే దైవదాసుడు ఏమంటాడంటే మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే క్రీస్తు ప్రభు మన హృదయములపై పెట్టినటువంటి కొంత భారమును బట్టి ఇతరులకు మన యొక్క విశ్వాసమును ప్రకటించేటువంటి వారంగా మనము ప్రార్థనా పరులమై వణకుతోనూ భయముతోనూ ఎల్లప్పుడూ మన యొక్క హృదయములో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యములను పంచుకునేటువంటి వారమై ఉండాలి. కాని ఇతరులపై పెత్తనం చేసేటువంటి వారంగాను, ఇతరులను ఒకవేళ కరెక్ట్ చేయవలసినటువంటి మందలించవలసినటువంటి వారికి సూచనలు సలహాలు ఇవ్వవలసి వచ్చినటువంటి ఆ యొక్క సమయములో చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడువైన తండ్రి, నీ కృపను మాకు అనుగ్రహించి మా హృదయాంతరంగంలో మేము విశ్వసించవలసినటువంటి వాటిని విశ్వసించినట్లుగాను ప్రభా మీ వాక్యమును చదివి జాగ్రత్తగా దాని యొక్క వేరుగులో సరైనటువంటి భావములో నీ వాక్యమును అర్థం చేసుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మా యొక్క శక్తి వలననైనను మా భక్తి వలననైనను ఏది సంభవించలేదు, గాని కేవలం మీ యొక్క కృపను బట్టి మా యొక్క హృదయాంతరంగంలో మీ యొక్క వెలుగును మాకు అనుగ్రహిస్తున్నారని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్నటకు మాకు సహాయం చేయండి. ఇతరులను గద్దించేటప్పుడును ఇతరులను సరిచేసేటప్పుడును మొదట మా యొక్క హృదయములను పరిశీలించుకున్నటకును, ఒకవేళ ఈ సమయంలో మేము ఏ విషయములను గురించి మాట్లాడనై ఉన్నామో ఇతరులతో గద్దించనై ఉన్నామో ఆ విషయములు మాలో ఆ సమయంలో లేకపోయినప్పటికీ ఆ తదుపరి మాలోనైనను మా కుటుంబ సభ్యులనైనను అవి తల ఎత్తగలవు అనేటువంటి ఆ యొక్క జ్ఞానమును కలిగి మేము చేసే ప్రతి పనిని మీ యొక్క కృపకు అప్పగించుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.